మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు.
మూడవ సామాన్య ధర్మం శౌచము. శౌచము అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం. శౌచమునందు రెండు రకాలు ఉంటాయి. శౌచము అన్న మాట మీకు తేలికగా అర్థమవ్వాలి అంటే శుభ్రత అనుకోండి. బాహ్య అభ్యంతర అంటారు. అందుకే చూడండి, బాహ్యాభ్యంతర శౌచము కొరకు అంటుంటారు. బాహ్యము అంటే ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అభ్యంతర అంటే ఆంతర శౌచం అంటే లోపల పవిత్రంగా ఉండడం, లోపల శుభ్రంగా ఉండడం. ఈ రెండిటితో పాటుగా మూడవది కూడా అనుషంగికంగా ఉంటుంది. ఏమిటది అంటే పరిసరములు. పరిసరములు శుభ్రంగా ఉండాలి. నేను ఒక చోటకి వెళ్ళి పూజ చేశాననుకోండి, పూజకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో నేను పూజ చేసి లేచిపోతున్నప్పుడు అంతకన్నా అందంగా ఉండాలి ఆ ప్రదేశం. తప్ప నేను పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత పూజ గదిలోకి వచ్చి చూసి మా ఆవిడ తలకాయ కొట్టుకుని బాబోయ్ ఈయన పూజ చేశారంటే గంట పని అనుకోకూడదు. పూజ చేస్తే అంత అందంగా చేయాలి. మీరు వస్తువుని వాడితే అంత అందంగా వాడాలి. మీరు ఒక చోట ఒక వస్తువుని ఉపయోగించుకొని వెళ్ళిపోతే ఓ ఇలా ఉపయోగించాలన్నమాట అనిపించాలి. ఇప్పటికీ నాకు మా గురువు గారు భోజనం చేసినప్పుడు విస్తరి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువు గారి భోజనం అయిపోయిన తర్వాత ఆకు అలా ఉంటుంది. ఒక్క మెతుకు దుర్వినియోగం చేయరు, అక్కరలేనిది తీసుకోరు, అంత జాగ్రత్తగా తింటారు. అన్నం పరబ్రహ్మస్వరూపం, ఆ రెండు మెతుకుల కోసం ఎందరో తిరుగుతున్నారు, నేనెవరిని రా వదిలిపెట్టడానికంటారు. అది ఒక వస్తువుని వాడేటప్పుడు అంత. మీరు ఒక చోట ఉన్నారు అంటే అంత పొందికగా ఉండాలి చక్కగా. అంతేగాని ఆ గదిలోకి వెడితే బాబోయ్ ఎలా ఉందో అనిపించకూడదు. వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాహ్య శౌచం, ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. అందుకే ఈ శరీరం ఏముందండి, ఇది ఆఖరికి కుక్కలు తింటాయి కదా అనే అక్కర్లేని మెట్టవేదాంతం చెప్పి శరీరాన్ని పాడు చేయకూడదు. అందుకే భగవాన్ రమణులు ఒకప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు ఆయనతోటి, ఏముందండి ఈ శరీరాన్ని చిట్ట చివరికి భూమిలో పాతి పెడతారు, లేకపోతే కట్టెల మీద కాల్చేస్తారు, ఏది జరిగినా కుక్కలు ఎత్తుకుపోయేదేగా, కొద్దిగా మాంసం మిగిలి ఉంటే కుక్క నోట కరుచుకొని దూరంగా పోయి ఆ మాంసాన్ని పీక్కు తింటుంది. బతికున్నప్పుడు ఎంత ఐశ్వర్యం అనుభవించాడు విడిచిపెట్టండి. అందులో ఉన్న ఒక ఎముకని కుక్క నోట కరచకపోయింది, పాతి పెడితే నక్కో కుక్కో పీకి లాగి పట్టుకుపోతుంది. పీకకూడదనేం లేదుగా, పట్టుకుపోతుంది. కానీ అటువంటి శరీరానికి ఎందుకంటే అంత విలువ అని అడిగాడు రమణ మహర్షిని. అడిగితే ఆయన అన్నారు, విస్తరాకి ఎలా కొడతావు, బాదమాకులు తెస్తానండి, తర్వాత శుభ్రంగా కడుగుతానండి, తర్వాత కొత్త చీపురు కట్ట, ఇల్లు తుడిచిన చీపురు కట్ట కాదు, పుల్ల తీసుకొచ్చి మజ్జికి చీల్చి తింటున్నవాడికి వదులుగా నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా చక్కగా కొడతానండి. విస్తరేం చేస్తావు, వచ్చినటువంటి అతిథికి వడ్డించడానికి ఉపయోగిస్తాను, అందులో పదార్థాలు వేస్తాను, వచ్చినవాడు పరిశీచనం చేస్తాడు యజ్ఞంతో సమానం ఆయన తింటే. ఆయన అన్నం తిన్నాడు, తర్వాత ఉత్తరాపోసనం బట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆ విస్తరాకేం చేస్తావు, పట్టుకెళ్ళి పెట్టకుప్ప మీద పారేస్తాను, మహాత్ములు తిన్నాడు నెత్తి మీద తిట్టుకుంటావా, పెంటకుప్ప మీద పడేస్తావు. ఇప్పుడు విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి, పెంటకుప్ప మీద పడిపోవడం, విస్తరాకు కుట్టగానే పారేస్తావా, దాన్ని ఉపయోగించావా లేదా, శరీరం చిట్ట చివర ఏమవుతుందో తెలుసుకుని ఇప్పుడే చంపుతానంటావే, దాన్ని పట్టించుకోనంటావే. విస్తరాకుని ఎంత జాగ్రత్తగా వాడావో దీన్ని కూడా అంత జాగ్రత్తగా వాడాలి సత్యం ఎరుకలోకి వచ్చే వరకు. అది తెలుసుకోవడానికి ఇది సాధనం, ఇదేం మామూలు నిర్మాణం కాదు, పరమేశ్వరుని యొక్క పరమాద్భుతమైనటువంటి సృష్టి శరీరం. అందున మనుష్య శరీరం పరమాద్భుతమైనది. అటువంటి శరీరాన్ని సృష్టించడం ఎవరికి సాధ్యమండి. మా ఇంట్లో నేను గట్టిగా నాలుగు నీళ్లు ప్రవహించడానికి గొట్టాలు వేసుకుంటే 50 ఏళ్ళు అయ్యేటప్పటికి నాచు పట్టేస్తాయి, నీరు వెళ్ళకపోతే గొట్టం మార్చాలి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా అరికాలు నుంచి మెదడ వరకు వెంట్రుక వాసి అంత సన్నగా ఉన్నటువంటి రక్తకేశ నాళికలలోంచి కూడా రక్తాన్ని ఒకే వేగంతో నడుపుతున్నాడు. వడిబాయక తిరిగే ప్రణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నాడు. ఒక్క పరమాత్మ లోపల కూర్చుని సుఖదుఖములనేటటువంటి రెండు ఫలములను అనుభవించడానికి సత్తరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో ధర్మార్థకామమోక్షములనేటటువంటి నాలుగు పురుషార్థములను అనుష్ఠించడానికి శబ్దస్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనబడేటటువంటి పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు ఆరింటి సంఘాతంగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులతో రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు తల ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము అనబడేటటువంటి ఎనిమిది అవయవముల యొక్క సంఘాతంగా నవరంధ్రములతో రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారము ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది కన్నాలు ఉన్నటువంటి తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులను కుంభించి తన శాసనం అయ్యే వరకు బయటకెళ్లకుండా నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతం ఈ శరీరం! ఎక్కడుంది ఇటువంటి శరీరం? అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దీన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే శాస్త్రం దీన్ని శకటం అంటుంది. ఇది బండి, ఇది లక్ష్యం చేరుకోవడానికి సాధనం. నేను వచ్చేటప్పుడు ఒక కారు ఎక్కాను. ఇప్పుడు ఆ కారు ఎక్కడ వరకు ప్రయోజనం నాకు? ఇక్కడికి రావడానికి. అంతేకాని ఓ కారా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు అలా దూరంగా ఉంటే నీ వేదిక మీదకి వెళ్ళనా, నువ్వు ఎక్కువ అన్నాను అనుకోండి, మూర్ఖుడా నీ ప్రవచనం మాకు వద్దంటారు. శకటము, దీనితో ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది? వేదాంతంలో దీనికి ఓ పేరుంది, చిజ్జడ గ్రంథి అంటారు దీన్ని. చాలా తమాషా అయిన పేరు, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది తనంత తాను జడము, ఇది నిజానికి కదలదు, ఇది కొయ్యబారిపోతుంది. దీనికి అదో లక్షణం ఉంది, వాయు ప్రాణ సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అంటారు వాల్మీకి మహర్షి. పైగా అశరీర శరీరేషు వాయుచ్చరతి పాలయన్ అంటారు. శరీరము లేని వాయువు శరీరంలోకి వెళ్ళి పరిపాలన చేస్తుంది. ఎంతకాలం? ఇందులో చిత్ చైతన్యం ప్రాణం ఉన్నంతసేపే. ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాణం వెళ్ళిపోవడం అంటే ఇక్కడ కూర్చుంటాడు పరమాత్మ. చెప్పట్లా తెల్లవారు లేస్తే పూజలో నీవారూకబత్తంగీ పీతాభాస్వత్యనూపమా వడ్డుగింజ చివరి భాగం పట్టుకుని ఇలా గీరితే ములుకు గీరుకున్నట్టుగా చిన్నది ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. దాని మధ్యలో కూర్చుని ఉంటాడు ఒక కాంతి పుంజం. అది ఊర్ధ్వమూల మతశ్చాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. దాన్ని కుర్మవాయు అంటారు. అది ఉపసంహారం చేస్తాడు. ప్రేతకళ వచ్చేసిందండి ఆయనలో అంటారు. ఆ ప్రేతకళ ఎవరు గుర్తుపడతారంటే సూక్ష్మమైన జీవులు గుర్తుపడతాయి. మంచాలు చూడండి, మంచం చుట్టూ కుండి పెట్టి నీళ్లు పోస్తారు. అయినా సరే అంటుంటాడు. నేను కొంతమందిని చూశాను, అంటున్నాడేమిటి అని ఇటు పక్క ఉన్న వ్యక్తిని మీరు ఇలా ఒత్తిగిలించారనుకోండి, ఆయన చెవులు తినేస్తుంటాయి, చీమలు చేరిపోయి. కూర్మవాయువు ఉపసంహారం అయితే చీమలకి వాటికి తెలిసిపోతుంది, వెళ్ళిపోతుంది ప్రాణవాయువు, మనం దీన్ని తినేయచ్చని. ఆ మంచానికి చుట్టూ కుందులు పెడతారు. కుందులు పెట్టినా సరే ఎక్కేస్తాయి చీమలు. ఎలా ఎక్కుతాయో తెలియదు. అవి చాలా తొందరగా పట్టుకుంటాయి. ఇందులో చైతన్యము లేదు, మనం తినేయచ్చు అని దానికి తెలిసిపోతుంది. కొంచెం వినడానికి కఠినంగా ఉన్నా నేను ఒక మాట చెప్తా. మా అమ్మగారి శరీరం పడిపోయినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళి చిట్ట చివర చేసే ఆనంద హోమానికి కూర్చుంటే భూమిలోంచి వచ్చాయి, నోరు ఇలా తెరుస్తున్నాయి, రంపం తెరిచినట్టుంది, ఇలా తొడ కింద ముట్టుకున్నాయి, భూమిలో వెళ్ళిపోయి. నేను ఉలిక్కి పడి వాటిని చూసి ఏమిటి ఇన్నొస్తున్నాయి భూమిలోంచని ఆ పూజ చేయిస్తున్న పురోహితుడు వంక చూశాను. ఆయన అలా ఎన్నో ప్రేతాలకి చేయించాడు కదూ. ఆయన నాతో ఓ మాట అన్నాడు, భయపడకండి, అవి భూమిలోంచి వచ్చి ముట్టుకుంటాయి. చైతన్యముంది ప్రాణమున్నది అంటే వాటికి తెలుసు, వెళ్ళిపోతాయి భూమిలోకి. చైతన్యము లేదు, ప్రాణం పోయింది, అరగంటలో ముక్కలు కొట్టేస్తాయి. కాబట్టి బెంగపెట్టుకోకుండా వెళ్ళిపోతాయి మిమ్మల్ని ఏం చేయవన్నాడు. అది పరమేశ్వరుని యొక్క సృష్టి, చిజ్జడ గ్రంథి. ఆ శరీరంలోంచి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నీవారూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, మళ్ళీ వెనక్కి రండి. ఆయన ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? గంట మోగుతూ ఉంటుంది, అనాహతము. అది ఒకరి చేత ఆపబడే గంట కాదు. దేవాలయంలో అయితే రాత్రి ఏకాంత సేవ తర్వాత గంట కట్టేస్తారు స్తంభానికి లాగి, ఇక మోక్కకుండా. ఈ గంట ఎవరు ఆపలేరు. ఓ చెయ్యి చాలా కష్టపడ్డావు, కాసేపు అలా కదలకుండా ఉండు అనొచ్చు. ఓ జీర్ణశక్తి చాలా కష్టపడ్డావు, ఇవాళ ఉపవాసం చేస్తాను, ఏం వెయ్యను లోపల, విశ్రాంతి తీసుకోను. ఓ గుండె చాలా కాలం కష్టపడ్డావు, ఓ అరగంట విశ్రాంతి తీసుకో అని నేను అనకూడదు, అది అలా నేను అన్నా వినదు. ఒకవేళ ఓ గుండె పొరపాటున ఆగిపోకు అని నేను చెప్పినా అది వెళ్ళిపోవాలనుకుంటే ఆగదు, అది ఉండదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యే వ్యాధి మాన్పాలయ్యారు, వైద్యులు నన్ను క్షమించదరు గాక. ఆయన వెళ్ళిపోవాలని శాసనం చేశాడా? ఆ గంట మోగుతుంటుంది ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి మోగుతోందంటే మంగళప్రదం లోపల కూర్చుంటాడు అంటూ ఉంటాడు, వదులుతాడు తీస్తాడు, ఆయన లెక్క అయిపోతుంది ఏదో, ఉత్తరయం తీసి భుజం మీద వేసుకుని దిగిపోతాడు అంతే, గంట ఆగిపోతుంది, లబ్ డబ్ ఆగిపోతుంది. లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళకపోవచ్చు, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోవచ్చు, మృత్యు వచ్చేసింది. దానంత సన్నిహితంగా ఎవరు ఉండరు, ఇక్కడ ఉంటుంది మృత్యు. అందుకే ఎవరికి తెలుసు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ పేలిపోయినంతసేపు పట్టదు. అందుకే కురుపుణ్య బహోరాత్రం అంటుంది శరీరం, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, అది ఉండగా తొందరపడి పుణ్యం చేయి. మనుష్య శరీరంలో ఉన్నావు కాబట్టి చేయగలవు, లేకపోతే చేయలేవు. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని దీన్ని నిర్వహిస్తున్నాడు, దీన్ని నిర్వహిస్తూ దీనికి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. నువ్వు పుణ్యకర్మాచరణం చెయ్యొచ్చు, చేసి విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. లోకంలో చూడండి స్వార్థం అంటారు, నాకున్నదంతా నాకే చెందాలండి అంటారు. నేనంటాను ఆ స్వార్థం ఉండాలి అంటాను. నాకున్నదంతా నాకే ఎప్పుడు చెందుతుంది? నాకున్నదంతా నాతో రాదు, నా శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ వస్తాయి నాతో? కింవానేన ధనేన వాజికరి విప్లప్తేన వజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోచ్యం మనోదూరత స్వాత్మార్థం గురుభక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆఖరికి ఇది నేను నేనని, దీనికి ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇన్ని పౌడర్లు, ఇన్ని ఆల్అవుట్లు, ఇన్ని మంచాలు, ఇన్ని పరుపులు, ఇన్ని ఏసీలు పెట్టి పడుకోబెట్టిన ఇది కూడా కట్టెల్లో కాలిపోతుంది. అయ్యయ్యయ్యయ్యో అని జీవుడు అప్పుడు ఏడుస్తాడు. కానీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే పుణ్యం వస్తుంది. పుణ్యం ఎప్పుడు వస్తుంది? అన్నీ నాతో రావాలనుకున్నవాడు తనకున్నదాన్ని దానం చేస్తే పుణ్యంగా మారుతుంది. నాతోనే ఉండిపోవాలని దాచిపెట్టుకుంటే ఎలా వస్తుంది? తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలియవా తిరువురులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నీతో ఎలా వచ్చింది? అలాగని బిడ్డలకు ఇవ్వకుండా భార్యకి ఇవ్వకుండా ఇమ్మని శాస్త్రం చెప్పలా? ఒరే నీ జీవుణ్ణి ఆలోచించుకు, పుణ్యం చేసుకోరా పాడైపోతావు అంది. కాబట్టి ఇది చాలా గొప్ప శకటం. ఈ శకటాన్ని ఆధారం చేసుకుని దాటేయచ్చు సంసార సముద్రాన్ని. దీన్ని ఆధారం చేసుకుని అందుకే మీరు చూడండి దీని గొప్పతనం ఎక్కడుంది అంటే, గత జన్మలలో ఈ శరీరంతో ఏవో తప్పులు చేసి నేను ఉంటాను, మళ్ళీ ఈ శరీరంతో దాన్ని దిద్దుకోవాలి. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు దీనుడికి ఉపకారం చెయ్యి చెయ్యి. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు పల్లకి పట్టు ఈశ్వరుడివి, దేవాలయం తుడు. ఒకప్పుడు మనసుతో తప్పు చేశాను, ఇప్పుడు మనసుతో పవిత్రంగా ఆలోచించు. ఒకప్పుడు నా వాక్కుతో దోషం చేశాను, ఇప్పుడు నీ వాక్కు చేత 10 మందిని సంతోషపెట్టు. ఈశ్వరుడు దీన్ని ఉపకరణంగా ఇచ్చాడు. ఒక వ్యాపారి వ్యాపారం ప్రారంభించినప్పుడు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెడతాడు, అలా ఈశ్వరుడికి ఇచ్చిన శరీరాన్ని ముందు పెట్టుబడి పెట్టు. దీంతో గుడికెళ్ళు, దీంతో ఉపవాసం చేయి, దీంతో పూజామందిరంలో కూర్చో, దీంతో జపం చేయి, దీంతో నామం చెప్పు, దీంతో విను, దీంతో చదువు, దీంతో రాయి నామం. అసలు దీన్ని ఉపయోగించనంటే ఎలా? కాబట్టి ఇది మొదటి పెట్టుబడి, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కానుక. పైగా ఇటువంటిది సృష్టిలో ఇక ఎవరికీ లేదు. నా మాట నమ్మండి, దేవతలు కూడా దిగదుడుపు ఈ శరీరం ముందు. నేను ఈ మాట ఇంత ధైర్యంగా ఇంత గంభీరంగా ఎందుకు చెప్పగలిగానో తెలుసా? దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. ఆత్మవిచారణ ఒక్కటే దేవతలు చెయ్యవచ్చు. అందుకే దేవతా పదవులలో ఎంతకాలం ఉంటారంటే పుణ్యం ఖర్చు అయ్యే వరకు ఉంటారు. ఆ భోగం అనుభవించడంలో పుణ్యం పోతుంది. అందుకే త్రిదశులని పేరు. పుట్టినప్పుడు 30 ఏళ్ల వయసులో ఉంటారు యవనంలో, చచ్చిపోయినప్పుడు 30 ఏళ్ళే. వృద్ధాప్యం లేదు, జరామరణములు లేవు, ఆకలి లేదు, భోగం అనుభవిస్తూనే ఉంటారు. పుణ్యమైపోయే వరకు ఉంటారు. పుణ్యమైపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి లోకంలో పడిపోతారు. తిరియక్కులు భూమికి అడ్డంగా ఉండేటటువంటి వెన్నుపా ఉన్న ప్రాణులు ఉంటాయి, కుక్కలు, పందులు, నల్లులు, పిల్లులు ఇటువంటివి. అవి కర్మాచరణం ఎలా చేస్తాయి? అవి చెయ్యలేవు. నేను మనుష్యుడను, పుణ్యకర్మలు చేసి దేవతాస్థానాన్ని పొందగలను, పాపకర్మలు చేసి కోటి జన్మల కిందకి జారిపోగలను. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికి శాస్త్రవిహితమైనటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతక కృపాకటాక్ష వీక్షణముల వలన కలిగినటువంటి చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది, ఆ పాత్రత వలన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నింపబడినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం దీని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందగలరు. ఇప్పుడు మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు, మిగిలిన ప్రాణులు ఎలా పొందుతాయి? మోక్షం అన్న ప్రాణానికి ఎవరికి అన్న మాట ఇంకెవరికి అన్వయం కాదు, ఒక్క మనుష్యునికి. ఇప్పుడు మనుష్య శరీరం ఎంత గొప్పది, ఇది తాపత్రయం ఋషికి. అందుకు చెప్తున్నాడు శౌచం, దీన్ని జాగ్రత్తగా అట్టి పెట్టుకో. దీన్ని ఎందుకు జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి అంటే, ఇది జాగ్రత్తగా ఉంటే ఇది ధర్మ సాధనం, దీనితో నువ్వు ధర్మాన్ని చెయ్యొచ్చు. ఏమండి అందరూ ప్రవచనం చేయాలా? అక్కర్లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడానికి కష్టమేమిటి? లలితా సహస్రం చదువుకోవడానికి కష్టమేమిటి? శ్రీరామని నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా అనడానికి కష్టమేముంది? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని అనుకుంటూ ఉండడానికి కష్టమేముంది? ఈ శరీరంలో ఉన్న కారణం చేత ఎన్నో ఉత్తమ కర్మలు చెయ్యగలడు. ఒక్కసారి ఈ శరీరం వెళ్ళిపోయిందనుకోండి, ఇక లేదంతే. తులసీదాస్ గారు కాశీలో గంగ ఒడ్డును కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. ప్రతిరోజు అలా వెళ్ళిపోతుండేవాడు ఒక ఐశ్వర్యవంతుడు. ఆయన తులసీదాస్ గారి వంక చూసి, బుద్ధిహీనుడా, నీకు సమయంతో సంబంధం లేదు, అలాగే కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తావు, నిన్ను నమ్మికు చాలామంది గంటల గంటల సమయం అలా కూర్చుంటున్నారు, నువ్వు ఈ పని మానేస్తే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి తమ పనులు చేసుకుంటారు, ఎందుకురా ఈ రామాయణం చెప్తావు అనేవాడు. ఆయన నవ్వి రామాయణం అంతా అయిపోయాక ఆయన ఇంటికి వెళ్ళేవారు. తలుపు కొట్టి పిలిచి, అయ్యా ఒక్క శ్లోకం చెప్తాను వినండి అనేవారు. కొన్నాళ్ళు నిందించాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వెటకారం మొదలెట్టాడు. రేపు కూడా ఈ సమయానికే రండి వింటాననేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. కొన్నాళ్ళు పోయాక ఓ వారం ఆగి రండి అన్నాడు. కొన్నాళ్ళు పోయాక ఆ నెల పోయాక తర్వాత ఆరు నెలలు తర్వాత ఏడాది గుట్టు పెట్టుకు వెళ్ళేవారు. ఒక ఏడాది పెడితే అన్నాడు, వచ్చే ఏడాది కనపడండి ఓ శ్లోకం వింటానన్నాడు. ఆయన్ని ఉద్ధరించడానికి తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళారు. ఆయనకి తెలియదు ఏమిటి, తలుపు కొట్టారు, కొడుకు వచ్చాడు, నాన్నగారు రామాయణం ఒక్క శ్లోకం వింటానన్నారండి, చెప్పడానికి వచ్చానన్నారు. నాన్నగారు శరీరం విడిచిపెట్టి ఏడాది అయిపోతోందండి, ఇంకా సంవత్సరీకాలు వచ్చేస్తున్నాయన్నారు. తులసీదాస్ గారికి ఆ శక్తి ఉంది కాబట్టి అంతర్ముఖత్వంతో, మనకి లేదు కాబట్టి వాళ్ళకు ఉండదు అనకూడదు. మనకి పైకే చూడడం వచ్చు, వాళ్ళకి లోపలికి చూడడం వచ్చు. ఆయన ఒక్కసారి తిరిగి చూశారు. ఐశ్వర్యం మీద భ్రాంతితో బ్రతికి బ్రతికి చివర ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయినందుకు ఆ ఇంట్లోనే ఎద్దయి పుట్టాడు. ఎద్దయి ఉన్నాడు, తులసీదాస్ గారి వంక చూసి కన్నుల వెంపట నీరు కార్చాడు. ఒక్క శ్లోకం విని రామా రామా అని ఉంటే ఏమయ్యేవాణ్ణు, వద్దు వద్దు అని నిన్ను దూరంగా తరిమి నేను డబ్బు కోసం బతికాను, ఇదిగో ఇది అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది నరజన్మ? ఎప్పుడు రామాయణం వినడం? ఎప్పుడు రామాయణం చదవడం? పోని చదవకపోతే కనీసం రామాయణం మీద పువ్వు పెట్టి ఎప్పుడు నమస్కారం చేయడం? మళ్ళీ ఎప్పుడు, ఎప్పటికొచ్చేనో, ఎన్ని కోట్ల జన్మలో, అయిపోయింది పెద్ద పొరపాటు అని ఎద్దు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది. తులసీదాస్ గారు అయితే మాత్రం ఏం చేస్తారు, రామా అనిపిస్తారా ఎద్దుతో, వెళ్ళిపోయారు. అందుకే శరీరము ధర్మ సాధనం, ఇది ఉన్నప్పుడు జాగ్రత్త పడిపో, ఓ నదిలో ముంచు తీసుకెళ్లి స్నానం చేయి, ఒక్క రెండు పువ్వులు స్వామి పాదాల మీద వేసి నమస్కారం చేయి, ఓ దీపం పెట్టు, ఆర్తితో ఉన్నవాడికి పరమ ప్రేమతో ఏదైనా పెట్టు, మహాత్ములు వచ్చినప్పుడు వంగి వాళ్ళకి నమస్కారం చేయి, ఆదరభావంతో ప్రవర్తించు, లేనినాడు ఇబ్బంది పడిపోతావు, అప్పుడు నిన్ను ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే ఈ శరీరము యొక్క వైభవం తెలిస్తే తప్ప దీన్ని ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలియదు. పైగా మీరు చూడండి, శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే అవకాశం దొరికితే పుణ్యం చేసుకోవడానికి దీన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది సిద్ధంగా లేదనుకోండి, అశౌచంతో ఉంది అంటే దీనికి దేవాలయంలోకి వెళ్ళడానికి కావలసిన అధికారం లేదు. గాఢ నిద్రపోతే ఏమవుతుందంటే నవరంధ్రములలోంచి కూడా మలం పైకొస్తుంది, చెవులలోంచి గులిమి ఊరుతుంది, కళ్ళల్లోంచి పుసి కడతాయి. అలా ఉంటే గుళ్ళోకి వెళ్ళకూడదు, స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేయకుండా నేను బయట తిరుగుతున్నాను అనుకోండి, ఓ గుళ్ళో ఏదో మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి, ఏదో పెద్ద ఉత్సవం జరుగుతోంది, గడప దాటి వెళ్ళాలని ఉంది, శౌచం లేకుండా లోపలికి వెడితే దోషం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలని ఆరుతుంది, ఎలా పెడతావు? అందుకని శరీరాన్ని శౌచంగా ఉంచుకోవాలి. వెంటనే ఓ స్నానం చేసి చక్కగా మంచి మాట ఏం వినపడుతుందో, మంచి మాట ఏం మాట్లాడే అవకాశం వస్తుందో, జన్మ జన్మాంతర సౌభాగ్యం మహాపురుష దర్శనం వాళ్ళ మాటలు విన్నాం, ఏమో నిన్ను అనుగ్రహించడానికి ఎట్నుంచి వస్తాడో, ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమిటో తెలుసా? ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకొస్తాడనుకోకండి, ఒక మహాత్ముడి రూపంలో ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడంటే అంత సౌభాగ్యం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో దశమస్కందంలో గర్గుడు వస్తుంటే మహానుభావుడైనటువంటి నందుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఒక అతిథి వచ్చాడు, ఆదరించు. ఒక అభ్యాగతి వచ్చాడు, ఆదరించు. నీకు అవకాశం కలిగింది. ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే దీన్ని శౌచంతో ఉంచుకోవడం సాధ్యం కాదు. బాహ్య శౌచము, దీనికి చక్కగా శౌచం ఉంచడం అంటే స్నానాదులు చేయడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి మీరు ఇలాగే చెప్తారు కానీ జ్వరం వస్తే? నేను ఆచారకాండ మీద ఉపన్యాసం చెప్పినప్పుడు వేదంలో ఆచారకాండ ఏం చెప్పిందో 10 మాటలు చెప్పాను. శాస్త్రం ఇప్పుడు కఠినంగా మాట్లాడదు. నీకు అప్పటికప్పుడు ఒక అవకాశం వచ్చింది, స్నానం చేసి లేవు వదులుకోవద్దని చెప్పింది. గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందేతి సదా స్నానం, గోవిందనామం చెప్తే స్నానం చేసినట్టే. ఎప్పుడు స్నానం మానేసి గోవిందనామం చెప్పాను కాదు నా ఉద్దేశం. స్నానం చేసి కాసేపు పడుకుని లేచి అనుకోకుండా ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది, అప్పుడు స్నానం చేయడానికి అడితే ఈలోగా అవకాశం పోతుంది. అప్పుడు గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందా 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 అనక్కర్లా, గోవిందా అని చాలు. అందుకే స్నానం కాకి స్నానం అంటారు. ఉత్తి స్నానం చేస్తే భగవన్నామం చెప్తూ స్నానం చేయాలి. అందులోకి ఏదో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య పూని, ఇవన్నీ చెప్పకపోయినా రామ 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 అంటూనో కృష్ణ 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 అంటూనో స్నానం చెయ్యాలి. చేస్తే శరీరమునకు శౌచ్యం కలుగుతుంది. జ్వరం వచ్చిందండి, తలస్నానం చేయకు, కంఠం వరకు చెయ్యి. కంఠం వరకు కూడా చేయలేనండి, నడుం దగ్గర నుంచి చెయ్యి. నడుం వరకు కూడా చేయలేనండి, కాళ్ళు కడుక్కో. కాళ్ళు కూడా కడుక్కోలేనండి, విభూతి చల్లుకో. విభూతి కూడా చల్లుకోలేనండి, గోవిందనామం చెప్పు. అది కూడా చేయలేనండి, స్పృహ తప్పిపోయి ఉన్నాను. కొడుకు చేస్తే సరిపోయింది. వాడు చేయడండి, నీ కర్మ. అలాంటి కొడుకుని కర్మ. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏముండదు. గత జన్మలలో పాపం తీసేయడానికి వాడు రాక్షస రూపంలో కొడుకుగా వచ్చాడని సంతృప్తి పడిపోవాలి. కాబట్టి కొడుకు ఎందుకు ఉండాలని కోరుకుంటారంటే అందుకు. ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించింది అంటే శౌచాన్ని నిలబెట్టుకోమంది శాస్త్రం. అభ్యంతర శౌచం అనే ఒక మాట. అభ్యంతర శౌచం అంటే లోపల శౌచంతో ఉండడం. లోపల శౌచం అంటే పైకి చాలా అందంగా చక్కగా స్నానం చేసి చక్కగా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏదో పెద్ద అంచు పంచోటు కట్టుకుని లాల్చీ వేసుకుని మెళ్ళో పోల్దండ వేసుకుని నాలా మైకి దగ్గర కూర్చొని ఉపన్యాసాలు చెప్పేస్తే అభ్యంతర శౌచం ఉన్నట్టే నాకు కాదు. అభ్యంతర శౌచం ఉన్నది అని ఎప్పుడు చెప్తారంటే మనసు ఎందు కొన్ని కళ్యాణ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అసహనము తగ్గించుకుని ఓర్పు పెంచుకోవాలి. ఓర్పు ఎందుకు పెంచుకుంటారు? అసహనం ఎందుకు వస్తుంది? ఓర్పు ఎందుకు పోతుంది? ఓర్పు పోయిందంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడు తప్పు చేశాడు. మంచిదే, వాడు తప్పు చేశాడు నువ్వు కోప్పడుతున్నావు, వాడు తప్పు చేశాడు కోప్పడుతున్నావు, నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే కోప్పడు. అయ్యో నేను తప్పు చేయకపోవడం ఏంటంటే ఏదో తప్పు చేశాను అయితే కోప్పడకు. మరి ఎలా దిద్దాలి? ప్రేమతో దిద్దు. ప్రేమతో దిద్దినది శాశ్వతమైన దిద్దుబాటు. కోపంతో దిద్దింది ప్రమాదం. అది జరుగుతుందని నమ్మకం లేదు. అసలు కోపం తెచ్చుకోవడానికి నాకున్న అధికారం ఏమిటి? విచారణ చెయ్యాలి. నేనే తప్పు చేయలేదా అవతల వారి మీద కోపడడానికి? మంగళప్రదమైన గుణములను లోపల ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచిస్తుంటాడు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి పుణ్యం చేశారండి అన్నాను అనుకోండి, ఆయన చాలా పుణ్యాత్ముడండి, ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతాడండి ఆయన అన్నాను నేను. 10,000 మందికి అన్నం పెడతాడండి అని నేను అన్నప్పుడు 10,000 మందికి అన్నం పెట్టడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఆయన ఖర్చు పెడుతున్నాడా పెట్టట్లేదా? అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఆయన దాచుకోవచ్చు కూడా. ఆయనకి ఖర్చు పెడదాము, ఆకలి ఇంత బాధాకరంగా ఉంటుంది, ఈశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నేను ఒక్కడిని తినడం కాదు, నాకున్న ఐశ్వర్యానికి రోజుకి 10,000 మంది అన్నం తింటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నం పెట్టాడనుకోండి, ఇప్పుడు ముందు మీకు ఏం కనపడుతుందంటే ఆయన పెట్టిన అన్నం కనపడుతుంది, లేదా ఆయన అన్నం పెట్టిన ఫోటోలు కనపడతాయి. కానీ ఆ అన్నం పెట్టడానికి ముందు అన్నం పెట్టాలన్న సంకల్పం ఒకటి ఆయన మనసులోకి వచ్చిందా లేదా? మంచి సంకల్పం వచ్చిందా? అన్నం పెట్టాలన్న సంకల్పం రావాలి అంటే ఆ సంకల్పం ఏర్పడడానికి కావలసిన సద్బుద్ధి లోపలికి వెళ్ళిందా లేదా? సద్బుద్ధి ఎందుకు వస్తుంది? మీరు తలుపులు తెరిచినప్పుడు లోపలికి ఏ వస్తాయో దాన్ని బట్టి ఆ బుద్ధి వస్తుంది. కన్నులు ఉన్నాయని చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చెవులు ఉన్నాయని వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చర్మం ఉంది కదా అని ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. కన్నులు ఉన్నాయి కాబట్టి మంచి విషయం చూస్తున్నాను అనుకోండి, మంచి విషయం లోపలికి వెళ్ళి మనసు సద్బుద్ధితో చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు లోపల మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వస్తే మంచి కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు వస్తే గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు సంకల్పం రావడానికి లోపల ఏముంది? అసలు ఆయన మంచి విషయాలు విన్నాడు, మంచి విషయాలు చదివాడు. మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తన గొప్పతనాన్ని అంతటి పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఆయన ఉత్తమ గుణం, అందుకే అంత పుణ్యం చేయగలిగాడు. అభ్యంతర శౌచము అంటే లోపల మంచి ఆలోచనలు పుట్టడానికి అవకాశం ఇవ్వాలి. అసలు మంచి ఆలోచనలు ఎప్పుడు పుడతాయి? 5 ద్వారాల్లోంచి లోపలికి చెడు విషయాలే వెళ్ళిపోతున్నాయి అనుకోండి, నేను ఈ కంటితో ఎప్పుడు మనసుని ఉద్వేగపరిచేవి, ఏది చూడకూడదో అలాంటివే చూస్తూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను ఈ చెవితో ఏవి వినకూడదో అవే ఎప్పుడు వింటుంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా చెవి మనస్సు? నేను నా నోటితో ఏవి మాట్లాడకూడదో అవే మాట్లాడుతూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను చూసేవి పరమ ప్రశాంతమైనవి చూస్తున్నాను అనుకోండి, నేను వినేవి ప్రశాంతమైనవి వింటున్నాను అనుకోండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసులోంచి ఉత్తమమైన సంకల్పములు పుడతాయి. ఉత్తమమైన సంకల్పముల వలన ఉత్తమమైన కార్యములు జరుగుతాయి. ఉత్తమమైన కార్యముల వలన జీవుడు పుణ్యాన్ని పొందుతాడు. అభ్యంతర శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే 5 ద్వారములను జాగ్రత్త పెట్టి లోపల మంచి గుణాలని ప్రయత్నపూర్వకంగా పెంచుకో, తప్ప అవి నీకు అకస్మాత్తుగా రాత్రికి రమ్మంటే రావు, ముహూర్తాలు పెట్టుకుంటే రావు. రేపు మా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేస్తానండి అంటే ముహూర్తం పెట్టుకో, మంచిదే. నేను కొత్తింట్లోకి గృహప్రవేశం చేస్తానండి, ముహూర్తం పెట్టుకో, మంచిదే. కానీ రేపటి నుంచి నేను అన్ని మంచి పనులు చేస్తామనుకుంటున్నానండి అని ముహూర్తం పెట్టుకోకు, అది సాధ్యం కాదు. అలాగా ముందు సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మంచి గుణములను లోపల అలవాటు చేసుకోవాలి. అది దేని వలన వస్తుంది? సత్సంగం వల్ల వస్తుంది. మంచి పుస్తకాలు ఇంట్లో పెట్టుకో, మహాత్ములు వ్రాసినటువంటి పుస్తకాలు చదువు. వాళ్ళ యొక్క మాటలు వింటూ ఉంటే, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమదకున్ పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటాడు శివుడు పార్వతీదేవితో భాగవతంలో. ఎవడు ఎప్పుడూ కూడా ఇతరులకు ఏం ఉపకారం చేద్దాం, నా వల్ల ఎవడు సంతోషిస్తాడు, సంతోషించడానికి మంచి పని చేస్తానా అని ఆలోచించేవాడు ఉన్నాడో వాడు ఉన్న చోట పంచభూతములు ప్రశాంతంగా ఉంటాయి. గాలి వ్యగ్రత పొందదు, తుఫాన్లు రావు, సముద్రాల్లో బీభత్సం రాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాలైన సుడిగాలులు వస్తాయి, అన్ని తుఫాన్లు వస్తాయి, అన్ని భూకంపాలు వస్తుంటాయి. నాకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మాకు సుడిగాలులు వస్తాయండి, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతుంటాయండి అంటుంటారు. భారతదేశంలో ఎప్పుడైనా మీరు అలా సుడిగాలులు రావడం విన్నారా? కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ పుట్టి పెరిగిన మహాత్ముల యొక్క స్థితి. ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, వాళ్ళు ఉన్న కారణం చేత మనం కూడా బతికేస్తున్నాం. కాబట్టి అభ్యంతర శౌచము అంటే లోపల మంచి గుణములను ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకోవాలి. చిత్రం ఏమిటంటే, అభ్యంతర శౌచం మనిషికి బాగా పెరిగిపోయిందనుకోండి, బాహ్య శౌచాన్ని కూడా ఈశ్వరుడు పట్టించుకోడు. అసలు బాహ్య శౌచం గురించి పట్టించుకోవడానికి అతనికి కూడా అవకాశం ఉండదు. ఎప్పుడు భగవన్నామని చెప్పుకుంటూ పొంగిపోతున్నాడు అనుకోండి, ఒక్కొక్కసారి స్నానం చేయాలని కూడా అనిపించకపోవచ్చు, ఒళ్ళు చెమట పట్టు ఉండొచ్చు. అప్పుడు ఈశ్వరుడు ఈ శరీరాన్ని చూడడం, లోపలి శౌచాన్ని చూస్తాడు. చూసి అయ్యయ్యో వీడు ఇన్ని మంచి గుణాలతో ఉన్నాడు, ఇంత మంచి బుద్ధితో ఉన్నాడు, వెంట పడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాగవతంలో కుచేలోపాఖ్యానం ఉంది. కుచేలోపాఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు శుకమహర్షి పరీక్షిత్తుకి. ఏం మామూలుగా మొదలుపెట్టలా. ఆయన అన్నాడు, కని అభిమన్య కని ఆ వేదవ్యాసతనయుండు పరీ వేదవ్యాసతనయుండు ఆ జనమేజయతనకు పరీక్షిన్ మహారాజునకు ఇట్లు చెప్పదొడగి. పరీక్షిన్ మహారాజు గారితో వ్యాసతనయుడు అంటే శుకబ్రహ్మ చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, గోవింద సకుండు కుచేలుండు నానప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప మురుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్ర ధారాభిరక్ష ఒక విధంబుగ చేయుచు నుండునంతా అన్నాడు. అనుడు వేదవ్యాసతనయుడు అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి. వేదవ్యాసతనయుడంటే శుకుడు, అభిమన్యుతనయుడంటే పరీక్షిత్. పరీక్షిత్కి చెప్తున్నాడు కుచేలుడి వ్యాఖ్యాన కథ చెప్తానల్లా. గోవింద సకుండు కృష్ణుడి మిత్రుడు, గోవింద సకుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. ఆ కుచేలుడు ఎంత గొప్పవాడో తెలుసా, మానధనుడు నానొప్ప విప్రుండు మానధనుడు. ఆయన విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి ధర్మం అంటే అంత ప్రీతి. ఆయనకి రాగం లేదు, ఆయనకి కోరిక లేదు, తీరలేదని ఏడుపు లేదు. విజ్ఞాని విరహిత స్వాంతుండు శాంతుండు ఆయన బ్రహ్మవేత్త, ఎప్పుడు బ్రహ్మమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కడుపుకు తిన్నానా తినలేదా లేదు, మంచి బట్ట కట్టుకున్నానా కట్టుకోలేదా లేదు. ఆయన బట్ట ఎలా ఉంటుంది అంటే నీళ్లల్లో పెట్టి పైకి తీసి ఇలా పిడిస్తే వెంటనే పిట్లిపోతుంది, ముక్క ముక్కలైపోతుంది. అంత పాత బట్ట కుచేలుడు ఆయన పేరేమిటో బట్ట అలా ఉంటుంది. అలాంటి బట్ట అయినా దారిద్ర్యంబు బాధింప, దారిద్ర్యం ఆయన్ని బాధించింది ఆయనకి తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ పొంగిపోతుండేవాడు. దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష పరమ సంతోషంతో భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ రూపాయి దొరికితే ఇది కోటి రూపాయలని ఆనందపడ్డాడు. తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాపి అయ్యా నాకు లేదు మీరు ఇవ్వండి అని అడగలేదు. అంతటి మహాత్ముడు. కుచేలుడు గురించి తక్కువ చేసి మాట్లాడలేదు భాగవతంలో, అంత గొప్పగా పరిచయం చేశారు. దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మమోదించి సంతోషపడిపోయి చాలు ఇవ్వాల ఈ రూపాయి నాకు ఈశ్వరుడు ఇచ్చాడని పుత్ర ధారాభిరక్ష ఒక విధంబుగ చేయుచు నుండునంత. చాలా పెద్ద పోషించేసాడని లేదు, ఏదో పోషిస్తున్నాడు భార్యా బిడ్డల్ని, బతుకుతున్నారు అలా. భార్య ఏమిటండి దరిద్రం, ఏమిటి మీ జపం మీరును అనలేదు. అయ్యో పిల్లలకు అన్నం లేదండి, మీ మిత్రుడు అంత ఐశ్వర్యవంతుడు కదా, ఒకసారి కృష్ణ దర్శనానికి వెళ్ళండి అది అని ఆవిడ ఒక మాట అంది. ఆవిడెంత భక్తి తత్పరాలండి. కలలోనంతం మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడా పత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు బుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావమునన్ భయించు వారికి నడే సంపద్ విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరాన్ని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడే, అటువంటి వాడు భక్తితో మీరు వెళ్ళి నిలబడితే అడగాలండి, ఇస్తాడు వెళ్ళండి అంది. ఆయన అడగడానికి వెళ్ళలేదు. ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు దర్శనంబు చేయుట పరమభాగ్యంబు, కానీ ఆ సుదర్శన హస్తునకి ఇచ్చుటకు మనకేమీ కలదు. ఆ చక్రం చేత్తో పట్టుకునేవాడికి ఏదైనా ఇవ్వాలి కదూ, మిత్రధర్మం స్నేహితుడి దగ్గరికి వెడితే ఏమైనా ఇవ్వాలి, ఇవ్వడానికి నా దగ్గర ఏముందన్నాడు. ఆవిడ ఎందుకు అసలు అటుకులు ఉన్నాయి, గట్టిగా మూట కడితే పిట్లిపోతుంది బట్ట. ఆ ఉత్తడీయం వేసుకుని అటుకులు పట్టుకుని వెళ్ళాడు. మీరు భాగవతం చదివితే ఆశ్చర్యపోతారు. అస్థి పంజర నడయ నడపీనుగా అన్నారు. పీనుగా నడిచి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన వెళ్ళాడు, వెళ్ళి ద్వారకానగరం చూసి ఆశ్చర్యపోయి, అయ్య బాబో ఇటువంటి ద్వారకా ఇటువంటి కృష్ణుడు నన్ను పలకరిస్తాడా అనుకున్నాడు. సభలో అంత దూరంలో ఉన్నాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిని ప్రీతులగుచు ముక్త భీతులగుచు. రుక్మిణీదేవి అంటే ఆదిలక్ష్మి, ఆవిడితో హంసతూలికా తల్పం మీద ఉన్నాడు కృష్ణ పరమాత్మ. చూశాడంత దూరంలో కనిదాయంచనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు ఆ పేద విప్పుని అశ్రాంత దరిద్ర పీడితు కుషీభూతాంగు జీర్ణాంబరం ఘన తృష్ణాతరచిత్తు హాస్య నిలయం ఖండోత్తరీయం కుచేలుని అల్లంతనే కని సంభ్రమ విలోనుండై దిగెన్ తల్పమం. ఏమి వేసేశారండి పోతనగారు అసలు? కనిడాయంచనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు, తామర రేకుల వంటి కనులున్నవాడు ఇలా విప్పి చూశాడు. దళత్కంజాక్షుడ పేద విప్రుని, పేద బ్రాహ్మణుడు, ఎంత పెద్ద విశేషం వేశారంటే కుచేలుడికి అశ్రాంత దరిద్ర పీడితుడు అన్నారు. ఒక్క క్షణం కూడా దరిద్రం విడిచిపెట్టకుండా బాధించడానికి స్థావరంగా ఉన్నవాడు ఎవరంటే కుచేలుడే. కానీ ఆయన సంతోషంగా ఉంటాడు. అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, ప్రతి అవయవంలోంచి ఎముకలు పైకి పొడుచుకొచ్చాయి. అశ్రాంత దరిద్ర పీడితి కృషీభూత భూతాంగు జీర్ణాంబరుం, బట్ట చివికిపోయింది, బట్ట నిండా కన్నాలి. అటువంటి బట్ట కట్టుకోకూడదు అసలు శాస్త్రంలో, అది శౌచానికి విరుద్ధం. బట్ట కాలినా కన్నం పడినా ఇక కట్టుకోకూడదు. కానీ ఆయన అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరుం ఘన తృష్ణాతురచిత్తు, కృష్ణుణ్ణి చూడాలని మనసులో ఆశ ఎవరికి ఇంత దరిద్రుడికి. ఘనతృష్ణాతురచిత్తు హాస్య నిలయం, చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నాడు చూడరా, బక్కగా శవం వెళ్ళిపోతున్నట్టు ఉన్నాడంటున్నారు. హాస్య నిలయం ఖండోత్తరీయం, యజమానికి ఒక లక్షణం ఉంటుంది, ఆయన చాలా మంగళప్రదుడు అని గుర్తు ఏమిటంటే ఎడం భుజం మించి ఉత్తరీయం ఉండాలి. ఎవరైనా ఇంటికి మహాత్ములు వచ్చారనుకోండి, ఉత్తరీయం లేకుండా వెళ్ళి స్వాగతం చెప్పకూడదు, ఉత్తరీయంతో స్వాగతం చెప్పాలి. ఆయన చాలా ధర్మం తెలిసినవాడు అని ఎప్పుడు గుర్తుపడతారంటే పెద్దలు వచ్చినప్పుడు వెంటనే ఉత్తరీయం వేసుకుని ఎదురెళ్ళాలి, అయ్యా రండి స్వాగతం అనాలి. ఉత్తరీయం లేకుండా వెళ్ళారనుకోండి ఆయనకి అంత బాగా ధర్మం తెలియదు అని గుర్తు. ఖండోత్తరీయం, ఆ ఉత్తరీయం వేసుకోవడానికి భార్య బతికుందని గుర్తు, మంగళప్రదుడని గుర్తు. కుడిభుజం నుంచి ఉత్తరీయం ఉంటే, భార్య వెళ్ళిపోయిందనుకోండి యజ్ఞాధికారం లేదు, అప్పుడు ఎడం భుజం నుంచి ఉత్తరీయం ఉండకూడదు, ఒక్క కుడిభుజం మీదే వేసుకోవాలి. ఆ ఉత్తరీయం వేసుకోవడానికి పాపం ఆయనకి బట్టలేదు, అందుకని ఒక చిన్న ముక్క వేసుకున్నాడు ఇలా, దానికి అటువలు మూట కట్టాడు. ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని కని సంభ్రమ విలోలుండై దిగం తల్పమున్, హంసతూలికా తల్పమించి దూకేసి పరిగెత్తాడు. ఓయ్ కుచేల, ఇన్నాళ్ళకు వచ్చావా, రా 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 అన్నాడు. తీసుకొచ్చాడు హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడు. ఏది? రుక్మిణీదేవితో తాను కూర్చునే తల్పం. కూర్చోబెట్టి లక్ష్మి రుక్మిణీదేవిని పిలిచాడు. సేవకులు కాదు రుక్మిణి, బంగారు పెళ్ళెం బంగారు కలశ పట్రా, నీళ్లు పట్రా అన్నాడు. కుచేల, పెట్టవయ్యా నీ పాదాలు. బంగారు పెళ్ళెంలో పాదాలు పెట్టాడు, పెట్టించి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని అట్లు కనక కలస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు భక్తి మస్తకమున దాల్చి, గబగబా ఆయన కాళ్ళు కడిగారు ఎవరు, ఆదిలక్ష్మి రుక్మిణీదేవి పోస్తుంటే కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పరివారాన్నంతటినీ పిలిచి చల్లాడు. ఎవరికి? లక్ష్మీదేవికి. ఆదిశ్రీ సతికొప్పుపై తనువుపయ్యం సౌత్తరీయంబుపై పాదబ్జంగులపై కపోలతటిపై పాలిండ్లపై నొత్త మర్యాదం చెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము విజ్యము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. అంతటి మహాతల్లి, జనులందరూ ఆవిడ అపాంగత్తే లబ్ధ్వా, ఆవిడ క్రీకంటి వీక్షణం పడితే చాలని చూస్తారు. అటువంటి తల్లి తల మీద నీళ్లు చల్లాడు, తాను తల మీద చల్లుకున్నాడు, పరివారానికి చల్లాడు. పుని ఊరుకున్నాడా? కనక కలిశ సలీలమున కాళ్ళు కడిగి తజ్జలంబు భక్తి మస్తకమున దాల్చి, మలయజంబునుల జొబ్బిల్లనలది గంధం తీసిందిగా ఇలా పట్రా, నాకు రాస్తుంటావుగా చందన చర్చిత నీల కళేబరా అని కదా, ఆయనకి చందనం రాస్తే సంతోషం, అందుకని రుక్మిణీదేవి తీసింది గంధం, అది ఇలా పట్రా అన్నాడు. చక్కగా గంధం ఆయన ఒళ్ళంతా రాశాడు. బంధురామోద కలిత ధూపంబుల సగి, మంచి ధూపం పట్టుకొచ్చి స్నేహితుడు ఆయంతా అలిసిపోయావోయ్, అస్థిపంజరంలా ఉన్నాడు ఒళ్ళంతా చెమట ముద్ద, చిరిగిపోయిన బట్ట, ఆయనకి ధూపం వేశాడు. ధూపం వేసి బంధురామోద కలిత ధూపం బొలసకి మించు దీపముల నివాళించి మరియు దీపాలు తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన చుట్టూ తిప్పి మంగళహారతి ఇచ్చాడు. ఇచ్చి ఊరుకున్నాడు అనుకున్నారా? బొడల శ్రమముయంగ తాళ వృంతం బొమిసరి విసిరికర్రిలా పట్టమ్మని ఎక్కడి నుంచి వస్తాడే ఇటువంటి మిత్రుడు, పక్కన కూర్చుని ఓయ్ కుచేలా ఇది చెప్పవాయ్, మంచి మాటలు చెప్పవాయ్, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, సాందీపని ఎంత గొప్పవాడో మన గురువుగారిని విసిరికర్ర పెట్టి విసురుతున్నాడు. పక్కన కూర్చున్నాడు, కాళ్ళు పిసికాడు, అన్నం పెట్టాడు, ఆఖరణ గోదానం చేశాడు, 5 పైసలు ఇవ్వకుండా పంపించాడు. వెళ్ళిపోతున్నాడు కుచేలుడు. వెళ్ళిపోతుంటే గుర్తొచ్చింది, అయ్యో డబ్బుల కోసం వెళ్ళాను, నాకేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు చూశావా అనలేదు ఆయన. ఆయన అన్నాడు, ఏమీ లేదు కాబట్టి భగవంతుని యందు మనస్సు ఉంది, ఇస్తే పాడైపోతానేమోనని నాకు ఇవ్వలేదు. ఎంత సంతోషం అని గొంతులేశాడు. అది కుచేలుడు అంటే. గొంతులేసి ఇంటికి వెళ్ళాడు. తన పాక ఉండవలసిన చోట హర్మ్యం కనపడింది. సరే, కుచేలోపాఖ్యానం మీకు తెలుసు, ఇప్పుడు నాకు చెప్పండి, బాహ్య శౌచమా అంతర శౌచమా? అంటే నా ఉద్దేశం బాహ్య శౌచం వద్దనే కాదు, బాహ్య శౌచం కన్నా అంతర శౌచం అంత గొప్పది. లోపల మంచి గుణములు ఉండి భక్తి కలిగిన వాడుంటే వాడి వెంట పరమాత్మ పరిగెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భూత విహగత్వాది జననం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతీన వపుష. ఈ శరీరంతో సంబంధమే ఉంది శంకర, నరుడిని చేస్తావా, దేవుణ్ణి చేస్తావా, కొండ చేస్తావా, మిట్ట చేస్తావా, పశువుని చేస్తావా, ఏది చేసినా నాకు పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి ఉండాలి, నాకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. అది లేనప్పుడు ఏ శరీరం అయితే ఆవిడకు కావాలయ్యా? ఒక కొండ భద్రాచలం అయితేనే వామాంకస్థిత జానకీ పదిల సత్కోదండ దండం కరీ చక్రం చొర్భకరేణ బాహుయుగలం శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిమూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నెలకొనేటట్టు చేసుకోవాలా? సాలెపురుగు, ఏనుగు, పాము అయితేనే ఏ వేదం గుపటించలూత భుజగం వేశాస్త్రములు సూచ తానే విద్యాభ్యాసమనొచ్చ కరి చించే మంత్రమోహించే బోధా విభ్రామ విధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకచింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. లోపల భక్తి ఉంటే పాముని, ఏనుగుని, సాలెపురుగుని తీసుకుని శివలింగం ఇప్పటికీ కూడా మూడిటిని లోపల కనపడుతుండగా పైన పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతాలు కనపడుతుంటాయి, కింద సాలెపురుగు కనపడుతుంటుంది శ్రీకాళహస్తిలో వాయులింగానికి. పరమేశ్వరుడు మూడింటిని తనలో ఐక్యం చేసుకోవాలా? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతి పొందరే వారేరీ శని మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవా. ఈ భూమిని ఎందరో రాజులు పరిపాలించారు, ఎవరి పేరు మిగిలిపోయింది? దానం చేసి కీర్తి సంపాదించుకున్న శిబి చక్రవర్తి పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. ఎవడు మంగళమైనటువంటి గుణములను పొందాడో, ఎవడు భక్తితో ఉన్నాడో, ఎవడు ఆంతర శౌచమును పొందాడో వాడి పట్ల పరమాత్మ అంత ప్రీతి చెందుతాడు. అందుకే ధర్మరాజు గారి గురించి భారతంలో ఒక మాట అంటారు. ఆయన గురించి చెప్తూ, ఎవ్వని వాకిట నిభమత పంకంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు ననపుగూర్పు ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చూట్కి మానిత సంపద లినుచుండు ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరిప్రతాప మహాప్రతాప వీర వైరి కోటీర మణివేష్టి తాంఘ్రి తలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. పుట్టి చచ్చిపోయేవాడు కాదు ధర్మరాజు, ఆయన పేరు తలుచుకుంటే చాలు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఇంటి ముందుట ఆయన దర్శనం కోసం మహారాజులు తోసుకొస్తూ ఉంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మణికంకణములు ఉరుసుకున్నప్పుడు అందులోంచి మణుల యొక్క గుండ కింద పడిపోతే దాని మీద ఏనుగుల మదజల ధారలు పడితే బురద ఉండి ఆ బురదలో జారి పడిపోతారని పట్టుకుని జాగ్రత్తగా పెడతారట. అంతమంది ఎదురు చూస్తుంటారు. ఎవ్వని వాకిట ఇభమత పంకంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వాని చారిత్రమెల్లలోకములకు ఒజ్జయై వినయంబు ననపుగూర్పు ఎవని యొక్క నడబడి లోకానికి ఉపాధ్యాయుడై గురువై నేర్పుతుందో, ఎవడు సత్యానికి నిలబడిపోయాడో, ఎవడు ధర్మానికి నిలబడిపోయాడో అటువంటి మహితాత్ముడు. ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చూట్కి మానిత సంపద లినుచుండు. లక్ష్మీదేవి చూపుల ధర్మరాజు గారు ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. అంతటి మహితాత్ముడయ్యాడు ఆయన. ఎవ్వని గుణలత లేడు వారాశుల కడపటి కొండపై కలయబ్రాకు ఆయన గుణలతలు పాకి పాకి 7 పర్వతాలు దాటి 7 సముద్రాల్ని దాటి వెళ్ళిపోయాయి. అన్ని గుణములు కలిగిన వాడు. అటువంటి వాడు భూరి ప్రతాప మహాప్రదీప, అంతమంది రాజుల్ని గెలిచినటువంటి వాడు, మహానుభావుడు, కేవల మర్త్యుడే, ధర్మసుతుడు, పుట్టి చచ్చిపోయినవాడు ఆయన. ఆయన పేరు తలుచుకుంటే చాలు మనుషులు ధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళు శాశ్వతమైన కీర్తి గణించి యశోవిరాజితులయ్యారు. కారణం, ఈ శరీరంతో ఉండగా ఎవడు అభ్యంతర శౌచాన్ని పొందాడో, ఎవడు లోపల భగవద్భక్తితో మంచి గుణములను పొందుతాడో వాడు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. వాడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు, భగవంతుడు వాడి వెంట పడతాడు. భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో పరమేశ్వరుడు అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయ్యవాడు అంటాడు. వాణ్ణి నేను రక్షించడం, వాణ్ణి రక్షించడం కోసం కాదు, అంతటి ధర్మమూర్తిని, అటువంటి భక్తి తత్పరుణ్ణి, అన్ని మంచి గుణములు కలిగిన వాణ్ణి, అంత అభ్యంతర శౌచం ఉన్నవాణ్ణి, లోపల ఎప్పుడూ పవిత్రంగా ఉండేటటువంటి వాణ్ణి నేను రక్షించకపోతే ఇక లోకంలో నేను ఉన్నానని నమ్మడానికి సాక్ష్యం ఉండదు. నేను ఉన్నానని నిరూపించుకోవడానికి వాణ్ణి రక్షిస్తున్నాను, వాణ్ణి రక్షించడానికి రక్షించలేదన్నాడు. అంటే ఈశ్వరుడు వెంట పరిగెడతాడు అటువంటి వాడి కోసం. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. వాడు పుట్టినందుకు 7 తరాల ముందున్నటువంటి వాళ్ళని కూడా ఉన్నతమైనటువంటి లోకాలకు పంపిస్తారు. అది మనుష్యుడంటే. ఒక మనిషిగా పుట్టినందుకు తాను తరించడానికి శౌచము ఎంత అవసరమో, శరీరము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుని ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ధర్మ సాధనం. మెట్ట వేదాంతం, మెట్ట వైరాగ్యం పూర్తిగా రాకుండా ప్రవర్తించకూడదు. వైరాగ్యం నిజంగా వచ్చిందనుకోండి, చుక్కా చుక్కా రాదు, ప్రవాహం కింద వస్తుంది. ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు, ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన ఏదో సాయంకాలం కాసేపు గుళ్ళో కూర్చొని ప్రవచనం చేసేవాడు. బావమరిది కొత్తగా పెళ్ళైన వాడు కూడా బావగారితో వెళ్తుండేవాడు. రోజు ఇంటికి వచ్చి అన్నం తింటుంటే అక్కగారు పెట్టిన అన్నం తిని, అక్క బావగారు ఏం చెప్పారే, ఎంత బాగా చెప్పారే, ఏముందే ఈ శరీరం అంటుండేవాడు. రోజు రాత్రి పడుకుంటూ, భార్య అనేది ఏమండి ఏమిటో, మా తమ్ముడు అన్నీ విని వైరాగ్యం పొందుతున్నాడు, భయంగా ఉందండి నాకు అనేది. భర్త అనేవాడు వైరాగ్యం వస్తే చుక్కా చుక్కా రాదే, ఒక్కసారే వస్తుంది, బెంగెట్టుకోకనేవాడు. ఈవిడు రోజు అడిగారు, ఓ రోజు రాత్రి పడుకున్నవాడు లేచి ఉత్తరీయం తీసి దులిపి భుజం మీద వేసుకుని, నిజంగా వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది చూపిస్తున్నాడు మళ్ళీ వస్తాడనుకుంది, ఆయన రాలేదు. అందుకే ఆయన అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్. చుక్కా చుక్కా రాదు వైరాగ్యం, వైరాగ్యం వస్తే ప్రవాహంలా వస్తుంది. అందుకే అది ఇవ్వగలిగిన వాడు ఎవరంటే ఈశ్వరుడు. ఆయన పాదములు పట్టుకోవాలి. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయోల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము యవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటాడు పరీక్షిత్. అందుకే ప్రాణం పోయే ముందు కూడా ఆయన అడిగింది ఒక్కటే, మురగాధీశ విషాణలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర సంకల్పము నేడు మానదు, ఖచ్చితంగా చచ్చిపోతాను, పాము కరిచేస్తుంది, మురికుమారుడు శాపం ఇచ్చాడు, నాకేం కావాలో తెలుసా, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరర్థం ప్రసాదింపరే. మళ్ళీ జన్మ అంటూ ఉంటే భగవంతుణ్ణి సేవించాలి, 10 మందికి ఉపకారం చెయ్యాలి, మనసులో మంచి గుణములు కలగాలి, అలా నేను జీవించేటట్టుగా నేను ఏవి వింటే నాకు అటువంటి స్థితి కలుగుతుందో అది నాకు అనుగ్రహించండి అని అడిగాడు. అటువంటి అభ్యంతర శౌచాన్ని, బాహ్య శౌచాన్ని, పరిసర శౌచాన్ని కూడా పరమాత్మ తన యొక్క నిర్హేతుక కృపా కటాక్షణ వీక్షణముల చేత మనకు అనుగ్రహించి మనల్ని ధన్యుణ్ణి చెయ్యాలి అని నేను ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు సామాన్య ధర్మముల 5 రెండు ధర్మములు మిగిలినవి ఏ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేస్తాను. నేను ఒక చిన్న ప్రకటన ఒకటి మంగళం చెప్పిన తరువాత చేస్తాను. నా ఎందు దయతో 5 నిమిషాలు అలాగే కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.